వారి గురించి కూడా మనందరం అటువంటి అజ్ఞానంలో ఉన్నాము. అంటే భిన్న భిన్న భేద భేద రూపంలో ఉన్నాం మనం. వాడు వేరు, వీడు వేరు, ఆమె వేరు, ఆమె వేరు, అది వేరు, ఇది వేరు, అక్కడ వేరు, ఇక్కడ వేరు అనే భిన్న రూపంలో ఉన్నాం. అందువల్లే ఆ భిన్న రూపం ఉండటం వల్లే దూరం కచ్చా అని పదం రావడం జరిగింది. కాబట్టి అటువంటి దానిని దేనిని దూరంగా వెళ్ళిపోతాం వెళ్ళిపోమంటావు నన్ను అని వారు చక్కటి ఆరు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. నిన్న చెప్పుకున్నాం మనం ఆరు కార్యక్రమాలు. ఒక్కొక్క శ్లోకంలో చక్కటి తత్వాన్ని మనకి అందజేశారు. కాబట్టి దూరం దేన్ని వెళ్ళిపోతావు, ఈ దేహాన్ని దూరం అంటావా, ఆ దేహాన్ని ఈ దేహం నుంచి ఆ దేహాన్ని దూరంగా వెళ్ళిపోమంటావా, లేకపోతే ఆ దేహం నుంచి ఈ దేహాన్ని దూరంగా వెళ్ళిపోమంటావా? దేహం అంటే ఏమిటి? ఇది అన్నమయ్య కోసం. అన్నమయ్యం అన్నముతో తయారైనది దేహం. పోనీ నీ దేహమైన బంగారంతో తయారైందండి, నీ దేహమైన వజ్రంతో తయారైందా నన్ను వెళ్ళిపోమంటున్నావు? నీచు అన్నమయ్యది అన్నమయ్య కోసం అందువల్ల నువ్వు వెళ్ళిపో అంటున్నావు. పోనీ నీదేనా బంగారమయ్య కోసమా, రత్నమయ్య కోసమా? అది వెరీ మనం ఎప్పుడు ఆలోచించుకోవడం ఉంటాం ఇటువంటి విషయాలు. కాబట్టి అటువంటిది తర్వాత ఎన్నో భగవంతుడైన సూర్య భగవానుడు లేనటువంటి వీడు శుద్ధుడు, వీడు బ్రాహ్మణుడు, ఇది కళ్ళు, ఇది పవిత్రమైన భాగ్యత నది అని ఆయనకి లేడు, నీకు ఇక్కడి నుంచి వచ్చింది అని అంటే ఉందని కాదు. ఒక అటువంటి చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుందండి? మన 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 యోగ్యవాళ్ళు మనం ఆలోచించుకున్నామండి, మనకి ఎంత భేద స్థితి ఉన్నది, మనం అంత భేద స్థితిలోనే ఉన్నాము. ఎవరైనా కాదటానికి లేదు, నాది నాది నా అది, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా 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 ఫిక్స్డ్ డిపాజిట్, నా బ్యాంక్ డిపాజిట్, ఇవి ప్రతిది ఇదే కదా ఉన్నది మనకి, ఎంత తేడా ఉందండి? సో దాని నుంచి బయటికి రాకపోతే నీకు తత్వం తెలియనే తెలియదు అసలు. కాబట్టి అటువంటి తత్వాన్ని ఇది ఈ శరీరేషు ఈ శరీరమందు అశరీరుణ్ణి ఏకస్వరూపుడై ఉన్నవాడిని నువ్వు ఎలాగా అహంతాభావంతో మనం అహం అహం అనుకుంటున్నాం కదా, నేను నేను అనుకుంటున్నాం మనం. నేను ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మూర్తి గారు. వై? బికాస్ నేను మై నేమ్ ఈజ్ డిఫరెంట్, మై శాఖ ఈజ్ డిఫరెంట్, ఐఎమ్ టోటల్లీ డిఫరెంట్ అండ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అది ఎలా వచ్చింది అసలు? అన్నిట్లోనూ సమానాధికారంగా ఉన్నది ప్రస్తుతం ప్రపంచంలో అన్ని చోట్ల, ఇరువురి మధ్యే కాదు, మన ఇద్దరి మధ్యే కాదు. కాబట్టి దాన్ని ఎలా తీసుకొచ్చామని ప్రశ్నించి వారు అప్పుడు తెలుసుకున్నారు, వచ్చింది ఎదురుగుండా వచ్చింది అంచజుడు కాదు, పంచముడు కాదు, సాక్షాత్తు మహానుభావుడు పరమేశ్వరుడే అని చెప్పి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ పంచకం చదవటం జరిగింది. మాట అనేక పంచకములు కొద్దిగా చిన్న అంటే చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాలండి. మనీషా పంచకం అంటే మరి ఇంకా చాలా పంచకాలు ఏవో ఉన్నాయి మాట, అందువల్ల మనీషా పంచకం అన్నారు. దాన్ని కౌపీన పంచకం అని, మాతృ పంచకం అని ఇవన్నీ వేరే రచించారు. కౌపీన దాని ఎలా ఉండాలో చక్కగా వివరించడం జరిగింది. నా మాత దేహమాత అనేవారండి వారు. నో, షీఈ్ మై మదర్ అని షీ హీ నెవర్ సెడ్. వారేమన్నారు? మమ దేహమాత, మమ దేహ పిత, హీఈ్ నాట్ మై మదర్, నాట్ మై మదర్. మరి ఆ పద జ్ఞానంలో మనం ఎంత తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఎంత ఎంత జాగ్రత్తగా ఎంత తత్వ విచారణతోటి మనం మాట్లాడాలి. అంతటి ఒక సంబంధం లేని విషయాలు అది. కాబట్టి అటువంటి పంచకము అంటే ఏమిటి? పంచ కారికములు పంచ శ్లోకములు కలిగినది పంచకము. దానిని పాణిని మహర్షి మత్తు ప్రత్యయము అన్నారు. మత్తు ప్రత్యయం అంటే అది నా యందు ఉన్నది, అది దాని యందు నేను ఉన్నాను అని చెప్పేది. ఉదాహరణకి ధనవాన్ అంటే ఏంటి? ధనము కలిగిన వాడు, అది నా యందు ఉన్నది అని. అలాగే ప్రజ్ఞానవాన్ అంటే అలాగా ఎన్నో రీతులుగా చాలా పదాలు ఉన్నాయి. అటువంటి మత ప్రత్యయము అంటే అది ఐదు కార్యక్రములు కలిగినటువంటిది ఏదైతే ఉందో అది పంచకము. అలాగే శతకం అని కూడా శతకం కూడా రచించారు. అంటే 100 శ్లోకములతో కూడుకొని ఉన్నది, దాని ఎందు ఉన్నది, దానికి 100 శ్లోకములు ఉన్నవి అని చెప్పడం అది మత ప్రత్యయం. అయ్యే మనం ఏమంటాం? ఆనందమయీ మాతా, శ్రీ మాతాజీ వారిని మన ఆనందమయీ అంటే మత ప్రత్యయం. ఆనందము కలిగి ఉన్నది, ఆనందమే తానై ఉన్నది. ఏదైతే ఉందో అది సంస్కృతంలో మత ప్రత్యయము అంటారు. అలాగే అనేక పదములు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ సంస్కృతం నేర్చుకోవడానికి ఏమి లేదు కదండి. మనం తత్వ విషయాన్ని మనం బాగా జీర్ణం చేసుకోవాలి. కొద్ది ఫ్యామిలీ వేస్తారా కూర్చోండి. ధన్యవాద్. యథా భవాన్ ఇచ్చతి తథైవ భవతు భో. కాబట్టి అటువంటి మనీషా సంకేతం. మనీషా అంటే జ్ఞానము. అంటే సంస్కృతంలో చాలా చాలా ఒక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి. జ్ఞానము అని నా నిశ్చయ జ్ఞానం అని. జ్ఞానములు కూడా ఇస్ నాట్ వేవరింగ్ నాలెడ్జ్. ఈరోజు ఏదో ఓకే, రేపు నువ్వు కాదండి అంటే కాదు, నిశ్చయంగా డెఫినెట్ గా జ్ఞానం అని. నా అటువంటి జ్ఞానము మనకి ప్రసాదించేది ఏదైతే ఉన్నదో అది మనీషా పండి. నా నిశ్చయ జ్ఞానము ఏమిటా? నిశ్చయ జ్ఞానము ఏమిటా? మనీష అంటే అటువంటి లక్షణములు కలిగిన గురువు నాకు గురువు, నా గురుతుడు అది నా డెఫినెట్ ఐడియా, డెఫినెట్ థాట్. అంటే వ్యభిచరించని జ్ఞానము. కాబట్టి అటువంటి మనీషా పండిత మనీష అని వారు 5 శ్లోకముల్లో అప్పుడు ఆ చండాలుడిని సాక్షాత్ పరమేశ్వరుడైన చండాలు రూపం ధరించి వచ్చినటువంటి వారికి నమస్కరించి పాదాభివందనం చేసి, సాష్టాంగ పాదాభివందనం చేసి, నాదేమి లేదు, నేను నా ఐ మిస్టేక్ అని చెప్పి, నాకు ఇటువంటి గురువులు, ఆ ఇటువంటి గురువులే సద్గురువులు అని చెప్పారండి. సో వెన్ ఐ హర్డ్ దిస్ మనీషా పంచమి ఫర్ ది ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 35 years బ్యాక్, అందరిలాగానే మనకి వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఎంక్వైరీ ఇంటి ఎమ్మటే వచ్చేసింది. అంటే నాకు ఎలా ఎవరికైనా వస్తుందండి, ఇట్స్ నాట్ డిఫరెంట్, ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏమంటే నా గురువు ఎలా ఉండాలి అంటే నేను అనుకున్నాను అప్పుడు, ఎలా ఉండాలండి నా గురువు, నా గురువు చాలా పొడుగ్గా ఉంటారేమో అని చెప్పి డెఫినెట్ గా చెప్తాను. ఈయన శంకర భగవత్పాదాచార్య వారు అంత పొడుగు ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఎంత మంది శిష్యులు ఉండాలి, కొన్ని వందల వేల శిష్యులు ఉండాలి, ఏదో లెక్క చెప్తారే మీకు. నాకు ఈ చెంబు దీపం అంతా హోల్ ఏషియా ఈజ్ మై ఆశ్రమం. ఎవరికైతే ఆశ్రమం అంత హోల్ ఏషియా అంత ఆశ్రమం ఉంటుందో వారు ఆశ్రమం చెప్తారేమో. ఇట్స్ నాచురల్. మనకి ఇటువంటి ప్రశ్నలు రాకపోతే విల్ బికమ్ మందాధికారి, రైట్? రావాలి, దెన్ ఓన్లీ వి ఇంప్రూవ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్. సో ఇలాగ అనేక దానికి గురువు అంటే జగద్గురువు అంటే వందల వేల కిలోల బంగారం ఉండాలేమో. సో ఎవరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అటువంటి అనే నేను అనుకున్నానండి, డెఫినెట్ గా ఎవ్రీబడి విల్ థింక్ లైక్ సద్గురు ఎవరు, గురువుల యొక్క లక్షణం ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటి రోజున నేను చెప్పడం మర్చిపోయానండి, మనందరం రేపటి నుంచైనా సరే ఏదో ఒక రిటైల్ బుక్ 5 శ్లోకములు కాకి మీద రాసి వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఇలాంటి పుస్తకాలు మనకు అంత టైం ఉండదేమంటే ఇలాంటి పుస్తకాలు చక్కగా ఉంది. అన్ని పుస్తకాలు మన ట్రస్ట్ వాళ్ళు ప్రచురించిన ప్రతి పుస్తకంలోనూ మనీషా పంచక ఉంది, ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్. కాబట్టి అది దాని గురించి చెప్తున్నారన్నమాట, సద్గురు దేవుడు ఎలా ఉండాలి, గురువుడు యొక్క లక్షణం ఏమిటి అని. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది వికార అజ్ఞానం అండి. మనకేం తెలుసు, మనకేం తెలుసు అండి, మనకేం తెలుసు, మనకి పేరు తెలుసు, ఊరు తెలుసు, జాతి తెలుసు, దేశం తెలుసు, కాలం తెలుసు, అంతే కదండి. మనకి ఇంకేమో తెలుసా? వాటితోనే ఈ ఆటో మనకున్న జ్ఞానంతో వీ ట్రై టు అనలైజ్ థింగ్స్. అందువల్లనే మనం ఇవన్నీ వచ్చినాయి, ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి. గురువు అంటే ఇలా ఉండాలి తప్పకుండా. కాబట్టి అటువంటిది అందరికీ మనం ఈ 9 రోజులు అయిపోయే లోపల మనం కంఠస్థం ఆల్రెడీ చేస్తామండి. కంఠస్థం అంటే కంఠములో ఉండటం, స్థ అంటే ఉండటం, ఉనికి. కంఠస్థం వస్తే ఓకే, అది పూర్తిగా కంఠస్థం చేయటం వల్ల కొంత ఉపయోగం ఉన్నది, కానీ పూర్తి ఉపయోగాన్ని మనం పొందలేం. దానిని నిరంతరం అందుకని శ్రవణం చేయటం వల్ల ఇదివరకు మనకి మునులు కాలంలో ఋషుల కాలంలో ఈ ప్రింట్ మెటీరియల్ మీడియా ఏమి లేవు. అందువల్ల వారు 100 సంవత్సరములు గురువుల దగ్గర శిష్యులు, మళ్ళీ అలా శిష్య పరంపర వచ్చి వారు ఎవరు ఎక్కడ ఇలా రాసుకోలేదు, ఇలా ప్రింటింగ్ చేయలేదు, ఏమీ లేదు. గురువు గారు చెప్పి నీకు ఇక్కడ ఇక్కడ ప్రింట్ అయితే అది ఉందంటే ఎరేజ్ అయిపోతే డిలీట్ అయిపోతే ఇంకా ఫినిష్ అయిపోయిందంటే. కాబట్టి అంత శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళు. అటువంటి మనకి ఇటువంటి సదవకాశం మనకి ప్రింట్ మీడియా కూడా ఉంది కాబట్టి మనకి పంచ శ్లోకములు, మనీషా పంచకం అనే పంచ శ్లోకములు మనకి కంఠస్థం వచ్చినప్పటికీ దాని గురించి కొద్దిగా విచారణ చేద్దాం. నేను దీనికి ఇంకా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఈ 4 శ్లోకముల్లోని వారు 4 మహామంత్రాలను వివరించడం జరిగింది. మొదటి దానిలో ప్రజ్ఞానం బ్రహ్మని, 2వ శ్లోకంలో అహం బ్రహ్మాస్మి అని, 3వ శ్లోకంలో తత్వమసి అని, నాలుగో శ్లోకంలో అయమాత్మ బ్రహ్మ అని ఈ నాలుగు శ్లోకముల గురించి విచారణ చేయడం జరిగింది. ఐదో శ్లోకం ఇది అన్నిటినీ కలిపి వాడు ఎలా ఉండాలి, నీ తత్వం ఏమిటి, నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పడం జరిగింది మాట. సో మొదటి శ్లోకములో మొదటి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహామంత్రాన్ని గురించి అంటే చాలా గోప్యంగా ఉంటుంది. స్థూలంగా చూస్తే ఉపరి ఉపరి చూస్తే మనకి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎక్కడ చెప్పారండి అనే అనుమానం వస్తుంది. కానీ దాని అంతరంగంలో అంతరంగంలోకి వెళ్ళి విచారణ చేస్తే మనకి ఇక్కడ వారు చెప్పింది ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఎవరైనా వినని వారు ఉన్నారండి? ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహామంత్రాన్ని వినని వారే ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఎవరు లేరు, అందరూ ఉన్నాం. కాబట్టి దాని గురించి కొద్ది విచారణలో కొద్దిగా ఎక్కువ తక్కువ లేని ఉండొచ్చేమో కాని, కానీ వినకుండా ఎవరూ లేరు. ఏ కొద్దిగా ఒక వారం పది రోజులు ఆశ్రమంలో ఉన్నా కూడా తప్పకుండా ఎక్కడో అక్కడ చెవిలో పట్టింది ప్రజ్ఞాన బ్రహ్మ అని. మొదటి మహావాక్యం ఎందుకన్నారు, ఇది మామూలు వాక్యంలో ప్రాపంచికమైన వాక్యం కాదు. ఎలా అయితే నేను గుంటూరు వెళ్తున్నాను అనేది ఇది ప్రాపంచికమైన, నేను కాఫీ తాగుతున్నాను ఇది ప్రాపంచికమైన ఇది వాక్యం. మహావాక్యం అంటే ఏమిటైతే జీవ బ్రహ్మైక్యం అని చెప్పేది ఏదైతే ఉన్నదో అది మహావాక్యం. అందువల్లే ఈ నాలుగు మహావాక్యములు ఉన్నప్పటికీ ఒక్కొక్క వేదములోకి ఒక్కొక్క మహావాక్యాన్ని తీసుకుని చెప్పడం జరిగింది. అలా కాకుండా అనేక వాక్యం మహావాక్యములు మన ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది, నిక్షేపం చేయడం జరిగింది. వాటి అన్నిటినీ అన్నిటినీ ఇప్పుడు నాలుగు తీసుకుంటేనే మనకి ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏం చేయాలా, ఏది ఇది ఇది మంచిదా, అది మంచిదా, అది మంచిదా, అది మంచిదా అని. ఇప్పుడు ఇన్ని ఇంకా విస్తృతంగా మహావాక్యాలన్నీ వేరే కూడా గణనం చేస్తే మనం విచారణలోకి తీసుకుంటే మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది మానవుడికి అని చెప్పి ఋషులే అప్పుడు ఋషులే అప్పుడు శిష్యులతోటి తంటాలు పడ్డారు. ఇవి అందువలన ఈ నాలుగు అది అందువలన మనం మా వాక్యం అంటే ఏంటో తెలుసుకున్నాం, నాలుగు మహావాక్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మొదటి శ్లోకముల గురించి వారు చండాలుడికి నమస్కరించి పరమేశ్వరుడికి నమస్కరించి శంకర భగవత్పాదాచార్యుల వారు ఇది నా నిశ్చయ జ్ఞానము, వీరే నా గురువు, ఇలా ఉన్నవారే నా గురువు, ఈ లక్షణములు కలిగిన వారే నా గురువు. లక్షణం అంటే ఏమిటి, లక్ష్యతే ఇది లక్షణం అంటే పంచదార లక్షణం ఏమిటండి, తీపిగా ఉండటం పంచదార లక్షణం. మిరపకాయ లక్షణం ఏంటి, కారంగా ఉండటం. ఇవి లేకపోతే తిలములు యొక్క లక్షణం ఏంటి, నూనె కలిగి ఉండటం తిలము. ఇలాగా ఏదైతే లక్షణం అయ్యేది ఇంకేంటి మా కూపిస్తే అంటాం, ఇదొక లక్షణం. ఓకే, అటువంటి లక్షణములు కలిగిన వారు అటువంటి వారు నా గురువులు అని మనం మన బుద్ధితోటి మన ప్రపంచిక బుద్ధితోటి ఏడు ఇంత పొడుగు ఉండాలి, ఇంత బలం ఉండాలి, ఇక సూమో అని నేనే ఉంటారు చైనాలో, ఇంతలా 200 కేజీస్ వెయిట్ ఇలా ఇలా ఉంటాడు. అదే అటువంటి వాడా కాదు అసలు ఈ దేహాతీతమైనటువంటిది వర్ణన. మన తత్వ విచారణే ఈ దేహంతో మనం చేయలేము అసలు, ఈ ప్రాపంచిక విషయం కూడా అక్కడ నిలవ రాదు. కాబట్టి అటువంటి మా దానిలో మొట్టమొదటిగా మనం ఒక్కొక్క రేపటి నుంచి మీరు పుస్తకం తెచ్చుకోండి, దానికి మనం స్థూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో నిగూఢంగా చాలా అర్థాలు వస్తాయి. అది మనం అన్నింటినీ తెలుసుకున్న తొందర లేదు మనకి. మొట్టమొదటిగా నేను అది జాగ్రస్వప్న సుషుప్తి స్ఫుటతరాయాతం విదుద్వందతే యా బ్రహ్మాది పీలికాంత తనుషుప్తోతా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్తుతి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు చతుర్విజోస్తు గురుచేషామీసామ. ఇది చదివే పద్ధతి కూడా ఉన్నది. ప్రతి శ్లోకాన్ని అనుష్ఠుప్ శ్లోకం విని వాటి పద్ధతిగా చదవాలి, లేకపోతే నువ్వు అర్థాన్ని గ్రహించలేవు. కంఠస్థం చేయడం వల్ల ఇది నాకు బాగా వచ్చిందండి, కంఠస్థం చేస్తాను నాకు వచ్చేసింది, దానివల్ల ఉపయోగం లేదు. దాని అర్థతాత్పర్యాన్ని తెలుసుకోవడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉండదు. తర్వాత మనకి దాన్ని అనుభవంగా తెలుసుకోవడం ఏమవుతున్నదో అది తురీయమైన జ్ఞానం. కాబట్టి అటువంటి అది మనం మొట్టమొదట అసలు కంఠస్థం చేయాల్సింది. అందుకని పూర్వకాలంలో 8 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్న పతుల్ని వారు కంఠస్థం చేయించేసేవారు వేదమని. వారికి ఇంకా ఏం లేదు, ఏంటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కంఠస్థం చేసేవాడు. ఏంటో సత్యం అంటే ఏదో మా గురువు గారు చెప్పారు అంతే, అంటే కంఠస్థం అయిపోయింది. తర్వాత కౌమారంలో వారు దాని యొక్క అర్థతాత్పర్యాలని తెలుసుకునేవారు. తర్వాత దాన్ని ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు వారు దాని అనుభవాన్ని పొంది నా యొక్క అనుభవం ఇటువంటిది అని గురువులకి ఒక గురువుల సమీపంలో విన్నవించుకోవడం జరుగుతుంది. అప్పుడు అది పూర్ణ జ్ఞానమైంది. కాబట్టి అంతవరకు అది పరిపూర్ణం కాలేదు. ఇక్కడ మనం అందరం కలిసి చదివితే రేపు మళ్ళీ చదవడం. చాలా మంది పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయండి? మీ దగ్గర ఉంది, నీ దగ్గర కూడా ఉంది కదా, ఇక్కడే ఉంది. ఏం చెప్పవలసిన వాళ్ళు అది. ఓకే, కాబట్టి రేపు ఇట్లీస్ ఇలాంటి ఎలాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. స్తుతి సుధ అనే పుస్తకం వారి దగ్గర ఉంది. అది ప్రీవియస్ ఎడిషన్, ఇది ప్రజెంట్ ఎడిషన్. మీ దగ్గర రైట్ రైట్, ప్రింట్ మీడియా కదండి, మోడర్న్ ప్రింట్ అన్ని అన్ని సాఫ్ట్ కాపీ అనే తెలుసుకోవచ్చు. చాలా ఉన్నాయి, అసలు ప్రాబ్లం లేదు. తెలుగులో కూడా ఉంది సాఫ్ట్ కాపీ. మన దీనిలోనే మాతాజీ బాబుజీ దానిలోనే ఉంటుంది, అదేనా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. అది నాలంటే కన్ఫ్యూజన్, మళ్ళీ ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ ఎలా తెచ్చుకోవాలి అనేది. అది తెలిసిన వాళ్ళు అలాగైనా చేయొచ్చు, చక్కగా ఉంది. ఇక్కడ కొన్ని మొట్టమొదటి వాక్యాన్ని చూస్తే మనకి జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయాతే అని రాశారండి. అంటే ఈ మూడు అవస్థలు ఏంటో మనం చాలా సార్లు మాతాజీ గారు మనకి చెప్పారు, అనేక మార్పులు మాట్లాడుతూ కూడా వింటూనే ఉన్నాం. అది ఏది మనకి మూడు అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని. ఈ మూడు అవస్థలు ఎందు స్ఫుటముగా అంటే ఇంకా డౌట్ లేకుండా తేట తెల్లముగా తరముగా తరముగా అంటే ఏంటండి, స్ఫుట తారా అన్నారండి. తర ఈ విషయాన్ని చిన్నగా తెలుసుకోవాలి మనం. స్ఫుట తరము అంటే ఏంటి? తరతమ భేదములు లేవని మనం విన్నాం కదండి, తరతమ భేదములు లేవండి అని ఒక మాట వినే ఉన్నాం. చాలా కామన్ గా మనం ఉపయోగిస్తాం డైలీ లైఫ్ లో కూడా, తరతమ భేదాలు లేవండి అని. అంటే గుడ్ బెటర్ బెస్ట్, అక్కడ ఏమైతే భేదం ఉన్నదో దానిని తరతమ భేదములు అన్నారు. అంటే రెండు ఉన్నప్పుడు అది తర భేదము, అనేకముగా ఉన్నప్పుడు అది తమ భేదము. అంటే అన్నిటికన్నా గొప్పది ఏదైతే ఉందో అంత ఎంత స్ఫుటముగా అంటే ఇంకా అంత స్ఫుటము నేను చెప్పలేను మాట. అంత స్ఫుటముగా నాకు అనుభవానికి వచ్చింది ఏదైతే ఉందో అది స్ఫుటతర యా సంవిత్. సంవిత్ అంటే జ్ఞానము, సత్య జ్ఞానము, నాలెడ్జ్, పర్సెప్షన్, పర్సీవ్మెంట్, ఇలాగా ఏదైతే ఉన్నదో అది సంవిత్. సంవిత్ అంటే జ్ఞానము. మరి సింపుల్ గా విత్ అంటే జ్ఞానం అండి. విద్ విద్య అనేది జ్ఞానము. సత్యమైన జ్ఞానము, మార్పు లేనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది సత్య జ్ఞానము. విద్యుభే ముత్తు జృంభే పైకి ఎగిసి అంతటా వ్యాపించి ఉన్నది. ఈ సంవిత్ ఎక్కడుంది? అంతటా వ్యాపించింది. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉంది. ఏది? అదే అదే సత్ అయి ఉన్నది, అదే చిత్ అయి ఉన్నది. బ్రహ్మ యొక్క స్వరూప లక్షణములు ఏవైతే ఉన్నాయో, తటస్థ లక్షణము, స్వరూప లక్షణం అని చెప్పుకుంటాం కదా. స్వరూప లక్షణము సత్ చిత్ ఆనందం. ఆ చిత్ స్వరూపమైనటువంటిది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. జుంభణము అనే జుంభణం అంటే స్ఫురించడం. అటువంటి విజృంభణం అటు విశేషంగా జుంభణం అంటే వ్యాపించి ఉన్నది. అంటే ఇక్కడ అక్కడ లేకుండా ఇక్కడ ఏమి లేదేమో, ఇక్కడ ఏది చైనాలో ఏమి లేదేమో, అమెరికాలో ఏమి లేదేమో, నార్వేలో ఏమి లేదేమో అని లేదు. అసలు నువ్వు ఎక్కడ, యు నేమ్ ఎనీ ప్లేస్ ఆర్ యు నేమ్ ఎనీ టైమ్, అటువంటి విజృంభణం. మళ్ళీ ఒకసారి మనం స్థూలంగా అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు అంటే ఇది సప్తమి విభక్తిలో బహువచనంలో చెప్పబడింది. ఈ మూడు అవస్థల యందు అని వాళ్ళు ఇది లోపలికి వెళ్ళిపోవడం మనకి మళ్ళీ మళ్ళీ చదువుతా ఉంటే వస్తుందండి. స్ఫుటతర యా సంవిత్. స్ఫుతం అంటే ఫ్లవర్ గ్రోతం, మనం ఫ్లవర్ గ్రోతం అని చదువుతాం కదండి. అది అంటే వికసించడం స్ఫుటముగా. యా సంవిత్ విజృంభతే, ఏ సంవిత్, యా సంవిత్ అనేది మళ్ళీ కొద్దిగా తెలుసుకోవాలి. ఇది ఇది స్త్రీలింగంలో ఉన్నది. స్త్రీలింగాన్ని యా సంవిత్ అని ఉపయోగించకూడదు. యజ్ఞ సంవిత్ అనే నపుంసలింగాన్ని ఉపయోగించదు. అందువల్ల దాని యా అని అది సంస్కృత పదం. ఏది అనే దాని ఏది అనేమో తెలుగులో మన ఎలాగైనా ఉపయోగించేసుకోవచ్చు, కానీ అక్కడ అలా కాదు. యా సంవిత్ విజృంభతే. యా అంటే ఏది, ఏ సత్య జ్ఞానము, ఏ సంవిత్ జ్ఞానము. యా బ్రహ్మాని విదీరితాంత తనుషు క్రోతా జగత్ సాక్షిని. బ్రహ్మాది బ్రహ్మ మొదలు అంటే అందరు దేవతలు అందరూ వచ్చేస్తారు అక్కడ. పిపీలికములు, పిపీలికములు అంటే చీమలు, హ్యాండ్స్ అంటే ఇక్కడ జీవరాశులు అంటే వచ్చేస్తాయి. జీవరాశులు ఎన్ని రకములు? మళ్ళీ నాలుగు రకములు. ఏమిటవి జీవరాశులు నాలుగు రకములు? రైట్ 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 కరెక్ట్. కాబట్టి యోనిజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, నేల నుంచి పైకి లీసే ఏదైతే చెట్లు అవి, అటువంటి అన్ని పిపీలికాంతం అంటే అన్ని మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 84 లక్షల జీవరాశులు అక్కడ బ్రహ్మాది బ్రహ్మ మొదలుకొని ఇతర ఎంతమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ తనుషు అంటే మళ్ళీ సప్తమి భక్తులు చెప్పబడింది. తనుషు అంటే ఈ తనువులు ఎందు, తనువు అంటే ఈ శరీరములు ఎందు, ఇన్ దిస్ బాడీ. తనుషు
రేపు నువ్వు తెచ్చుకో మనీ ఇలాంటి పుస్తకం ఒకటి తెచ్చుకో, నీకు చాలా ఉపయోగపడుతుంది. అది
ప్రోతా జగత్సాక్షిని ఎలా ప్రోత అంటే ఊత ప్రోతములు అంటారు మన తెలుగులో. ఊత ప్రోతములు అది అర్ధపోవు నిలువుపోవు అని మనం ఈ పటము అంటే వస్త్రము ని తయారు చేసేప్పుడు ఎవరు ఆ నేత చేసేవాడు ఎవరైతే ఉన్నారో వాడు అర్ధపోవు పువ్వులు నీళ్లు పువ్వులు పెట్టి ఇందులో ప్రతి వస్త్రంలో ప్రతి పటములోనూ అవి ఉండాల్సిందే. అలాగా అంత ఓత ప్రోతములు ఉన్నది ఇది సంవిత్ ఎవరి ఎందు బ్రహ్మాది పిపీలికాంతం. ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అటువంటిది జగత్ సాక్షిని జగత్తుకు సాక్షిగా ఉన్నాయి. ఈ జగత్తులాగా లేవు, జగత్తుకి సాక్షి అంటే సాక్షి అంటే విట్నెస్, చూసేవాడు విట్నెస్. విట్నెస్ అనేది సాక్షి అనేది మనం బాగా తెలుసుకోవాలండి. చిన్నగా మనం చాలా ప్రాథమికంగా తెలుసుకుందాం, సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే చూస్తూ ఉండేవాడు. ఇద్దరు మనకి బండ గుర్తులుగా పెట్టుకుందాం, బండ అబ్బాయిలు బండ విద్యార్థులు బండగా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎవరు సాక్షి అంటే ఏంటి? ఇద్దరు కొట్టుకుంటున్నారండి. ఇద్దరు కొట్టుకుంటామంటే వాడి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అంతే, వాడు సాక్షి. అంతేగాని ఒకడికి కర్ర ఒకటి ఇచ్చి ఇంకోడికి గుణపం ఒకటి ఇచ్చి అలా చేసేవాడు సాక్షి కాదు. హీఈస్ జస్ట్ అబ్జర్వింగ్ థింగ్స్. అటువంటిది విట్నెస్ గా ఉన్నాడు. అదే మన కోర్టులో కూడా విట్నెస్ పిలువ అంటాం, ఎవరు చూశారు అంటే బలానా వాళ్ళు వచ్చి అవునండి వాళ్ళిద్దరు కొట్టి వచ్చి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి ఆ టైంలో అంటాడు. అంతేగాని హియర్స్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్. అది సాక్షి చాలా బట్ట దాని విషయంలో ఇంకా శాస్త్రంలో అనేక విధములుగా చెప్పబడింది. దానిని మళ్ళీ సమయం వచ్చినప్పుడు దాని గురించి విచారణ కూడా చేద్దాం. జగత్తుకు సాక్షిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇలాగా ఈ మూడు అవస్థల యందు స్ఫుటముగా ఏ సంవిత్ అయితే ప్రకాశిస్తూ ఉన్నదో, ఏదైతే బ్రహ్మ మొదలుకొని పిపీలికం వరకు తనుషు దేహముల యందు క్రోత భూత క్రోతములుగా జగత్తుకి సాక్షిగా ఉన్నదో శైవాహం అన్నారండి. దైవాహం అంటే సహేవ వృద్ధి సంధి అంటారు దీన్ని. సహ ఏ అయింది దానివల్ల అది శైవాహం. సహ ఇంపదం మళ్ళీ చాలా ఇంపార్టెంట్. సహ ఏవ అహం శైవాహం అంటే అందులో మూడు పదములు ఈ సంధి చేత యోగము చేయబడింది. సహ ఏవ అహం శైవాహం. ఆ ఏవైతే ఇంతవరకు చెప్పబడి ఉన్నదో అది నీరు. నచ దృశ్య వస్తుంది దృఢ ప్రజ్ఞాపి యశాస్తి చే. అయ్యో ఇంతవరకు పైన చెప్పుకున్న రెండు పదముల్లో ఆ దాని నేను ఈ నచ నేను ఇది కాదు. ఏం కాదు? నచ దృశ్య వస్తుతి ఈ దృశ్య ప్రపంచం ఏమైతే ఉన్నదో, ప్రపంచంలో దృశ్య ప్రపంచమే కదండి, ఈ దృశ్య ప్రపంచం ఏమైతే ఉన్నదో అది నేను కాదు. నేను ఎవరిని? శైవం. నేను ఎవరిని? నేను సంవిద్. సంవిద్ ఏదైతే ఉన్నదో, విజ్ఞానం అని ఏదైతే ఉన్నదో అది నేను అని దృఢ ప్రజ్ఞాపి యశాస్తి. ఎవరికైతే అటువంటి దృఢమైన ప్రజ్ఞ, నో వేవరింగ్ అంటే అవునా కాదా వివక్ష లేదు, అయి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు ఇలా ఏం లేదు. అండ్ ఐ బిలీవ్, టోటల్లీ ఐ బిలీవ్. అటువంటి జ్ఞానం దృఢమైన ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే జ్ఞానం, ప్రజ్ఞ అంటే థాట్, నాలెడ్జ్. అటువంటి ప్రజ్ఞ ఎవరికి దృఢమైన ప్రజ్ఞ, యస్య అస్తి చేత్, ఎవరికి, యస్య అంటే షష్ఠి భక్తిలో చెప్పబడింది, ఎవరికి, ఎవరికి కిం కుం యొక్క లోన్ లోపల చదువుకుంటా కదా, దిమూలు మాయ వ్యక్తి అలా అటువంటి యస్య, ఎవరికైతే అటువంటి జ్ఞానం ఉన్నదో. ఎటువంటి జ్ఞానము, ఎటువంటి జ్ఞానం భాస్కర్ రాజు గారు? నేను ఆయామ్ భాస్కర్ రాజు అనే జ్ఞానం కాదు. అటువంటి జ్ఞానం పైన చెప్పిన ఇంతవరకు లక్షణాలు చెప్పారు, లక్షణం ఏదైతే ఈ జ్ఞానం యొక్క లక్షణాలు చెప్పారు. ఆ మూడు అవస్థలందు స్ఫుటముగా ప్రకాశిస్తూ ఉన్నాడు, పైకి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఏదైతే బ్రహ్మ మొదలు కని పిపీలకం వరకు వ్యాపించి ఉన్నదు, తనువులు ఎందు వ్యాపించి ఉన్నదు, తనువులు ఎందు వ్యాపించి ఉన్నదు, దాని ఎలా వ్యాపించి ఉంది, ప్రోతా జగత్ సాక్షి, ప్రోతము అంటే ఆధారముగా. ఈ దీనికి మళ్ళీ ఇంకా మనం లోతు వెళ్ళినప్పుడు ఇంకా లేదు, ఉపాదాన కారణము, నిమిత్త కారణం అని వచ్చేస్తే అందులో దాని విషయాన్ని గురించి మళ్ళీ అవి విచారించారు. పోత అని ఎందుకు అక్కడ ఆ పదం ఉపయోగించారండి? యశ్యాస్తి వారు చండాను చండానుడైనప్పటికీ కూడా సదుజోస్తు, అటువంటి జ్ఞానం పైన మనం ఇంతవరకు చెప్పుకున్నామే, అటువంటి జ్ఞానము కలిగిన వారు వారు చండాలుడైనా సరే సదుజ్ఞుడు అంటే శుద్ధ బ్రాహ్మణుడు, నిష్ఠ కలిగిన వేదములు చదువుకున్న బ్రాహ్మణుడైనా సరే, శిఖ సూత్రధారి అయినప్పటికీ కూడా సరే, వారు అటువంటి వారు ఎవరైనా సరే, గురువు ఇచ్చే శామని శామమ, గురువు ఇచ్చేష మనీష అనేది కూడా స్త్రీలింగంలో ఉండటం వల్ల మనీష అని దేవుడు వచ్చింది. మనీష మమ, నా యొక్క విచారణ, ఎవరు నాకు గురువు, లోకంలో ఎవరు గురువు అంటే ఇలాంటి ఈ క్యారెక్టర్స్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మై గురువు అని చెప్తున్నారండి. అంతేగాని ఈ ప్రాపంచిక విషయాలతో పోల్చలేదు, అస్సలు లేదు. ఎక్కడైనా మనం అసలు ప్రపంచం ఎందుకంటే దానికి అతీతమైన ఇది తత్వం కాబట్టి అటువంటిది. మళ్ళీ ఒకసారి మీ పుస్తకం అంటే ఈజీగా, ఈ మూడు అవస్థల ఎందు స్ఫుటముగా, మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుశుక్తి, ఈ మూడు అవస్థల ఎందు స్ఫుటముగా. ఎందుకు ఈ మూడు అవస్థలు చెప్పవలసింది? నాకు తెలిసింది అదే. నాకేం తెలిసింది? నాకు జాగ్రత్త అవస్థ అంటే ఐ ఫీల్ ఇట్ కరెక్ట్ గా అడిగితే మనకి తెలియదు జాగ్రత్త అవస్థ అంటే ఏంటి అంటే మనం మళ్ళీ కనపడతాం. కానీ ఐ ఫీల్ నాకు తెలిసింది నేను జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్తలో ఉన్నాను అని. అలాగా నాకు సుషుప్తి ఉందండి, నేను రోజు స్వప్నాన్ని చూస్తాను కదా బ్రహ్మాండంగా, ఒక గంట రెండు గంటలు సుషుప్తిలో ఉంటాను అని. అది దాని గురించి చెప్పలేకపోవచ్చు కానీ మనకి తెలిసింది కదా ఈ మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి, ఈ మూడు అవస్థల యందు ఏ సంవిత్ సత్య జ్ఞానము, ఏ ప్రజ్ఞానం ప్రకృష్టమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఉజ్జంభతి పైకి, అది ఎక్కడ దాగిపోయి ఉండలేదు, బయటికి వెదజల్లుతోంది, ఒక బ్లోజం అవుతూ ఉన్నది, దాన్ని సూర్యప్రకాశం లాగా వచ్చేస్తుంది బయటికి. అది దాచుకోవడంగా దాగిపడేది కాదు, నువ్వేదో దాగిపడింది అని మనం అనుకుంటున్నావు, అది దాగి పడలేదు. యా ఏదైతే బ్రహ్మ మొదలుకొని దేవతలందరూ పిపీలికములు ఈ 84 లక్షల శరీరముల్లో ప్రోతా జగత్ సాక్షి, జగత్తుకి సాక్షిగా ఉన్నారు. ఇందు ఈ పర ఆత్మ వస్తువు బ్రహ్మ వస్తువు ఈ జగత్తులో అన్నిటికీ సాక్షిగానే ఉంది. మనం నేను నేను సాక్ష్యం కాదండి, నేను విట్నెస్ కాదండి అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందువల్లంటే అధ్యాత్మం అని అవన్నీ మన మీద ఆపాదించుకుని అది నాకుంది, ఇది నాకుంది, అది నాకు లేదు, ఇది నాకు లేదు అనుకుంటున్నాం. కాబట్టి అటువంటి అటువంటి ప్రజ్ఞ కలిగిన ఎవరైతే ఉన్నారో శైవాహ, ఈ పదం మనం మానకూడదండి, మనం బాగా రటనం చేయాలి. శైవాహ అంటే అన్ని సహాయవాహ శైవాహ అది నేను. అది ఇంతవరకు పైన చెప్పుకున్నా ఏవైతే చెప్పుకున్నావో అది నేను. ఆ తప్పింపు నేను నా దృశ్య వస్తుంది, ఈ దృఢ ఈ దృశ్యముగా కనిపిస్తూ ఈ ప్రపంచం ఏవైతే ఉన్నదో వస్తు స్వరూపంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది నేను కాదు అనే ప్రజ్ఞ ఎవరికైతే ఉన్నదో, ఎవరికైతే ఇటువంటి ప్రజ్ఞ ఉన్నదో, ఇటువంటి తెలివి ఉన్నదో, వారు జండాలుడైనప్పటికీ కూడా, సదుబీజుడైనప్పటికీ కూడా, శుద్ధ బ్రాహ్మణుడైనప్పటికీ కూడా, వేదములు చదువుకుని నిత్య నైమిత్తిక కర్మలు యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సరే అటువంటి జ్ఞానం ఇస్ అ మస్ట్. అటువంటి జ్ఞానం లేకుండానే కదా నేను గచ్చ దూరం గచ్చ అని కోరున్నాడాను. కాబట్టి అటువంటి ఆ జ్ఞానం ఎవరికైతే ఉన్నాడో అటువంటి వారు నాకు గురువు లేదు. నువ్వు గురువే నాకు, నువ్వు ఎదురుగుండా చండాల రూపంలో కనిపించిన పరమేశ్వరుడు నా గురువులు మీరు అని చెప్పుకుంటూ మనకి ఇంతటి చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. ఈ చండాలుడు అంటే అవుట్ కాస్ట్, చండాలుడు అంటే పంచముడు అంటే శూద్రుడు అంటే కుక్క మాంసం తినేవాడు అని అర్థం. చండాలుడు అంటే ఎవరండి? మాకు చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఇది విద్యారణ్య స్వామి చక్కగా చెప్తారు చండాలుడు గురించి. చండాలుడు అంటే మన ఆశ్చర్యపోతుంది, అరే నేను కూడా చండాలుడు వచ్చేస్తుంది. ఎందువల్ల చండాలుడు అంటే అంటే చండాలుడు అంటే ఎవరైతే ఇతరుల కోసం పనిచేస్తారో వారు చండాలుడు అండి. మా తాతగారు ఉండేవారు గుండివాళ్ళలో, ఆయన విలేజ్ చైర్మన్ వెంకటరాజు గారు, ఆయన పొద్దున్న ఇలా కూర్చుంటే 10 మంది సేవకులు వచ్చేసేవారు, తలపాగాలు కట్టుకుని అయ్యా 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 అంటారు. అయ్యా అయ్యా అంటా ఉంటే ఈ మా నానమ్మ గారు ఉండేవారు, రంగమ్మ గారు, ఈ దేహ నానమ్మ గారు, ఈ దేహ తాతయ్య గారు, ఓకే, ఆవిడ చాలా ఇది ఎంతో మంది వచ్చి సేవకులు వచ్చేవారు తనకి పని చేయటానికి, వంటింట్లో పని చేయటానికి, అది సర్దుకానికి. అక్కడ ఇదివరకు ఇప్పుడైతే ఏదో 5 కిలో పాలు, 1/2 కిలో పాలు, కిలో పాలు మాక్సిమం అయితే కిలో పాలు. అప్పుడు మాది నానమ్మ గారి కాలంలో 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం ఇంత బండారం పాలు, ఎందుకంటే అంత భూసంపద ఉండేది మన తాతలందరికి. అదే దానికి చర్య చేయడానికి ఎంతో మంది మాటలు వచ్చేవారు అందరి ముందు. దానికి వచ్చారు మంగమ్మ గారు వచ్చారంటే వాళ్ళు. ఎందుకు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం? చండాలు అంటే ఎవరు అని చెప్పడం. అలాగా ఎవరైతే ఇప్పుడు వచ్చి తలపాగాలు కట్టుకుని మన తాతయ్య గారి ముందు కూర్చుని ఇలాగ అయ్యా అయ్యా ఏం చేస్తారు ఏం చేస్తారు అటెళ్ళు ఇటెళ్ళు ఆయన మంచి చాలా కమాండింగ్ ఇది అచ్చాయి అని మృదువుగా చెప్పడం ఏమి లేదు అసలు. అలా అలా అంటే వాళ్ళు వెళ్ళి పని చేసి వచ్చేవారు మాట. విషయం అక్కడ ఈ విద్యారాణ్య స్వామి ఎక్కడ కొట్టదనుకున్నారు అక్కడే కొడుతున్నారండి. వాళ్ళు చండాలు అంటే మంచ కులస్తులు, అటువంటి వారు. ఎటువంటి వారు? వారి లక్షణాన్ని తీసుకున్నారండి అక్కడ. వారి లక్షణం ఇతరుల కోసం పనిచేసేవారు అంటే మా తాతల ముత్తాతల కోసం పనిచేసేవాళ్ళు అండి వాళ్ళు. మా నానమ్మల అమ్మమ్మల కోసం పనిచేసేవాళ్ళు వచ్చి ఆ పాలకి పిలిచి బండ తీసి పాల అంగడి ఇచ్చి అది ఒక ఎంత పని అక్కడ సామాన్యంగా ఎంత గోసాగుతుంది అప్పుడు. ఇప్పుడైతే ఒక గోవును తనకి మనం ఎత్తుక్కోవాలి, ఎవరికి మన ఇందులో ఎవరు గోవుందండి. ఈ దేహం మాత ఎప్పుడు ఇష్టపడేది గేదెని ఒంటి పెంచుకునేది, వీడి దేహం మాత ఎప్పుడు గోవుండేది. కాబట్టి అసలు విషయం ఎక్కడ ఇక్కడ మర్చిపోకూడదు. మనం ఎవరైతే సేవ చేస్తారో వాడు చెండాలు. ఓకే, మనం ఇప్పుడు ఈ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత 20 lakhs పర్ మంత్ అని అమెరికా దేశం వెళ్తున్నారు, కెనడా దేశం వెళ్తున్నారు. ఎవరు దేనికోసం? సేవ చేయటానికి. ఆ కెనడా అమెరికా వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళాడు. సేవ మృత్యు వాళ్ళు తీసుకుంటున్నారు, సేవా మృత్యు పనులు తీసుకుంటున్నారు. 20 లక్షలు 40 లక్షలు అమెరికా వెళ్తున్నారు. వాళ్ళందరూ చెంటారుదన్నారండి. అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. మనం ఇంకొకరు కోసం ఎప్పుడైతే మనం పనులు నా కోసం నేను బతకను, ఇంకొకరికి కృత్య రూపంగా పనిచేసి వాళ్ళ కృత్యాన్ని నేను ఆశిస్తున్నాను. నువ్వు చెండాలు ఆ కృత్యం ఎందుకు ఆశిస్తున్నావు? నేను ఈ దేహ దృష్టి వలన నాకు ఈ దేహాన్ని నేను పోషించుకోవాలి, నాకు 2 లక్షలు కావాలి, 500 ఎకరాలు కావాలి, ఇంత బంగారం ఉండాలి, అమ్మాయి పెళ్లి ఇంత గొప్పగా చేయాలి అని దీనివల్లే కదా. అటువంటి దేహ దృష్టి ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఎవరైతే ఇంకొకరికి సేవ చేసి ఆ కృత్యం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ చెట్టారు. కరెక్ట్, అర్థమైందండి విషయం. విషయం అర్థమైంది. అలా చెప్పింది ఈ స్టోరీ అంత పెద్ద విషయం కాదు. ఎవరైతే దాని నుంచి సేవ చేసి ఆ సేవకి ఇంత డబ్బు అని తీసుకుంటున్నారు వాళ్ళందరూ చెండాలని. ఆల్సో ఈ బ్రాహ్మణ కులంలో పుట్టచ్చు. ఎంతమంది బ్రాహ్మణులు లేదండి, ఫుల్ ఆఫ్ బ్రాహ్మణస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరినీ ఏమన్నారు? చెండాలుడు అన్నారండి. కాబట్టి అటువంటి వారు, సో అటువంటి వారు అయినప్పటికీ కూడా వారికి ఇటువంటి జ్ఞానం ఉంటే నాకు గుర్తు లేదు. కాబట్టి ఇది ప్రాథమికంగా ఆపాదత అంటే పైపైన అర్థం చెప్పుకోవటంలో ఇది ఉంది. రేపటి రోజున ఇంకొద్దిగా అంతర్గతంగా ఏవైతే చెప్పదలుచుకున్నారో దాని గురించి, అంటే జాగ్రత్త అంటే ఏంటి అనే అవస్థ అంటే ఏమిటి, సుషుప్తి అవస్థ అంటే ఏంటి, ఈ జాగ్రత్త అవస్థకి సుషుప్తి అవస్థకి ఏమిటి భేదం, ఏంటి తేడా అని మన వీ షుడ్ నో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వేక్ఫుల్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్. అది అక్కడ ఎంతో తర్కాన్ని ఉపయోగించి, న్యాయాన్ని ఉపయోగించి, మీమాంసను ఉపయోగించి వారు చక్కగా మనకు బోధ చేయడం జరుగుతుందన్నమాట. అటువంటి దాన్ని రేపటి నుంచి మనందరం మన ఏదో ఒక పుస్తకం చూడట్ మన మనకి దృఢం అయిపోతుంది. ఈ 5 రోజులు అయ్యేప్పటికీ, 9 రోజులు అయ్యేప్పటికీ మనీషా పంచకాన్ని మనం దృఢంగా చేసుకోగలం. అలాగే మనం శంకర్ విజయంలో ఉన్నాం కాబట్టి శంకర్ల యొక్క ఆది శంకర్లు శంకర భగవత్పాదాచార్యుల యొక్క జన్మ వృత్తాంతం కొద్దిగా రోజుకు ఒక చిన్న వృత్తాంతం చెప్పుకుందాం. వారి శంకర భగవత్పాదాచార్యుల యొక్క తల్లిదండ్రులు శివగురువు అని, తల్లి ఆర్యాంబ అని, వారు చాలా శివగురువు గురించి ఆ విద్యాలయ స్వామి చాలా రాయటం జరిగింది. ఆయన అంత మహాత్ముడైంది. బాల్యం నుంచే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని గురువుల దగ్గర తను అసలు ఈ సన్యాసిగా ఉండడానికి ఇష్టపడ్డారు జీవితాంతం. కానీ అది నీకు తగదు అని గురువులు చెప్పి బలవంతంగా పెళ్లి చేయడం జరిగింది ఆర్యాంబ అని. అప్పుడు ఆ శివగురువునికి పెళ్లినిస్తామని ఎంతమంది వచ్చారో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చేసారు. మేము ఇస్తాం మా పిల్లలు చెప్పుకున్నాం, మీకు ఎంత కావాలంటే అంత ధనం ఇస్తామని. అయినా కూడా ఈ ఆర్యాంబని ఈ కులంని వారి యొక్క జాతి పరంపరను చూసి వాళ్ళు వేదనిష్ఠులై ఉన్నారా లేదా అని చూసి పెళ్లి చేయటం జరిగింది. అలా జరిగిన తర్వాత చాలా కాలం వరకు వారికి పుత్ర సంతానం కలగలేదు. అప్పుడు ఆ శివగురు కలలో కనిపించి ఇక్కడ నీవు ఇక్కడ వారి సమీపంలో ఉన్న శివాలయంలో నువ్వు అర్చన చెయ్యి, తపస్సు చెయ్యి అక్కడ అంటే ఆ తపస్సు గురించి కూడా చాలా విస్తృతంగా చెప్పబడింది. ఆ తపస్సు చేయటం వల్ల మళ్ళీ కళలో చాలా కాలానికి కళలో కనిపించి ఇది నీవు నీకు నేను స్వయముగా ఉద్భవించబోతున్నాను అని చెప్తే ఎంతో ఆనందపడతారు. తర్వాత ఆర్యాంబ గర్భవతి లక్షణాలు పొందడం జరిగింది. తర్వాత వారు జన్మించడం కాలడి అనే కేరళలోని దక్షిణ దేశంలో ఉన్న కేరళ రాజ్యంలో కాలడి అనే ప్రదేశంలో వారు జన్మించడం జరిగింది. వారి జన్మ వృత్తాంతం అద్భుతంగా వివరించడం జరిగింది. రఘువంశంలో కూడా కాళిదాస్ అంత చేయలేకపోయాడు. రఘువంశం చదివి ఉంటారు అందరూ, కొద్దిగా తెలిసి ఉండదు, ప్రవేశం ఉంటుంది. అది అందులో కాళిదాస్ రచించిన రఘువంశం మాతాజీ వారు కూడా అప్పుడప్పుడు ఉట్టంకిస్తూ ఉంటారు. కాబట్టి వారు కూడా అంతగా చెప్పలేకపోయారు అంటే ఉన్న విషయాన్ని వారు చూశారు కాబట్టి రాశారండి. వారు దర్శించి అటువంటి అంత అద్భుతంగా ఉంటుంది వారి వాతావరణం. ఆ అట్మాస్ఫియర్ ఎంతగా మారిందో వారు జన్మించినప్పుడు, జన్మ క్షణముల్లో. కాబట్టి అన్ని పులకించిపోయినాడు, గోవులన్నీ పులకించిపోయినాయి, ఈ జంతువులన్నీ పులకించిపోయినాయి, పుష్పములన్నీ పులకించి ఎంతో చక్కగా వికసించినాయి అన్ని అని చెప్పుకుంటూ వస్తారు అన్నమాట. అది అనేక శ్లోకాల్లో ఉంటుంది. మన దాని అది ముఖ్యం కాదు కాబట్టి మన తత్వ విచారణ ముఖ్యం కాబట్టి అటువంటి వారి జన్మ వృత్తాంతం అక్కడ వారు వారి బాల్యాన్ని గడపడం జరిగింది. అది రేపటి రోజున మళ్ళీ కొద్దిసేపు మనం చెప్పుకుందాం. హరి ఓం సానావతు సానౌ భునక్తు సా వీర్యం కరవావాయి తేజస్వి నావధీతమస్తు మా విద్విషావాయి. ఓం శాంతి శాంతి. హరి ఓం.